ఈ రోజు మన గృహంలో చేసినటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతంలో భాగంగా ముందుగా స్వామివారి యొక్క గణపతి పూజతో మనం ప్రారంభం చేసుకొని తదుపరి కలశారాధన పూజతో మనం ప్రారంభం చేసుకొని తదుపరి నవగ్రహ పూజ పూర్తి చేసుకొని చివరిగా స్వామివారి యొక్క అష్టోత్తరంతో మనము ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వ్రతంలో సగ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మరి మిగతా సగ భాగము స్వామివారి యొక్క 5 కథలు అనేవి మనకు ఉంటాయి. ఈ 5 కథలని కనుక మనం పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ యొక్క సగ భాగాన్ని మనం ఎంత శ్రద్ధగా అయితే పూర్తి చేశామో మిగతా సగ భాగాన్ని కూడా అంతే శ్రద్ధగా కూర్చొని స్వామివారి యొక్క వ్రతాన్ని మనం పూర్తి చేసుకొని చివరిగా స్వామివారి యొక్క తీర్థం ప్రసాదం స్వీకరించినట్లయితే ఈ రోజు మన గృహంలో చేసుకున్నటువంటి యొక్క శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. కనుక మిగతా సగ భాగాన్ని కూడా అంతర్ శ్రద్ధగా కూర్చొని ప్రతి కథ తదుపరి స్వామివారికి నైవేద్యంగా ఒక నారికేలాన్ని సమర్పిస్తూ అదేవిధంగా ఒక మంగళహారతిని కూడా మనం ఇవ్వాలి. ఆ విధంగా స్వామివారి 5 కథలకు 5 నారికేలాలను నైవేద్యంగా ఇస్తూ 5 మంగళహారతులు అనేది మనం మర్చిపోకుండా స్వామివారికి ఇస్తూ ఉండాలి. జై గులవరమా సత్యనారాయణ స్వామికి ధర్మాధ్యాయ ప్రారంభ. అందరు కథ ప్రారంభమయ్యేటప్పుడు అక్షంతులు అన్ని కలిసి పట్టుకొని కథ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. ప్రథమాధ్యాయ ప్రారంభ. ఒకనొక నైవిశారణ్య అనేక మానవులు ఉండేవారు. మరి యొక్క మానవులు ఏ విధంగా ఉన్నారా అంటే అనేక కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు. ఏ విధంగా కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు అంటే తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా నానా కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు. అయితే నరద మహర్షి ఏం చేస్తాడయ్యా అంటే అన్ని లోకాలు తిరుగుతూ ఒకనొక రోజున భూలోకానికి వస్తాడు. అది భూలోకానికి వచ్చినప్పుడు, ఈ భూలోకం అనగా మానవ లోకానికి వచ్చినప్పుడు, ఈ మానవ లోకంలో మానవులు ఏ విధంగా కష్టాలు బాధలు పడుతున్నారో చూస్తాడు. చూసి అయ్యో యొక్క మానవ లోకంలో మానవులు ఏ విధంగా కష్టాలు బాధలు పడుతూ ఉన్నారే, మరి ఈ కష్టాలు తొలగిపోవాలి అంటే ఏదైనా పరిష్కార మార్గం అనేది ఉందా, అది ఉంటే ఎలాగైనా సరే తెలుసుకొని వచ్చి ఇక్కడ మానవులకు వివరించాలి అని నారద మహర్షి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ మహావిష్ణువుని అడుగుతున్నాడు, అయ్యా నేను నారద మహర్షిని అన్ని లోకాలు తిరుగుతూ ఒకనొక రోజున భూలోకానికి వెళ్ళాను, మరి భూలోకంలో మానవులు అనేక కష్టాలు బాధలు పడుతూ ఉన్నారు, మరి వారి కష్టాలు బాధలు తొలగిపోవాలంటే ఏదైనా పరిష్కార మార్గం ఉందా స్వామి అని మహావిష్ణువుని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ నారద మహర్షి చెప్తున్నాడు, ఆ భూలోకం అనగా మానవ లోకంలో సత్యదేవుని కథ అనేది ఒకటి ఉంటుంది, ఆ కథని కనుక వారు ఆచరించినట్లయితే ఖచ్చితంగా వారి కష్టాలు తొలగిపోతాయని నారద మహర్షి చెప్తారు. అప్పుడు నారద మహర్షి అంటున్నాడు, సత్యదేవుని కథ అంటే ఏమిటి స్వామి అని అడుగుతున్నాడు. సత్యదేవుని కథ అంటే ఏమిటో కాదు, సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతము అని చెబుతారు. మరి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని చెప్పావు స్వామి, బానే ఉంది, మరి ఎలా చేయాలి అనే విషయాన్ని నారద మహర్షి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆ యొక్క వ్రతం చేసే దంపతులు ఎవరైతే ఉంటారో తెల్లవారుజామునే లేచి ఇంటిల్లిపాదులు శుభ్రంగా చేసుకొని ఇరుగు పొరుగు బంధువులను పిలుచుకొని బ్రాహ్మణ్ణి పిలుచుకొని స్వామివారి యొక్క పీఠని ఏర్పాటు చేసుకొని పీఠ పైన స్వామివారి యొక్క పటిమని ఏర్పాటు చేసుకొని కలశారాధన ఏర్పాటు చేసుకొని నవగ్రహ మండపారాధన ఏర్పాటు చేసుకొని నా వ్రతాన్ని ఆచరించవలను అని ఆ విష్ణువు నారద మహర్షికి చెప్తాడు. మరి నారద మహర్షి అడుగుతున్నాడు, స్వామి ఎలా చేయాలో చెప్పావు బానే ఉంది, కానీ మరి ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని కూడా నారద మహర్షి అడుగుతున్నాడు. అడిగినప్పుడు అప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు, ఆ వ్రతం చేయడం అనేది ఏ శుభ ముహూర్తంలో అయినా సరే, ఏ శుభ వారం అయినా సరే, శుభ నక్షత్రం అయినా సరే, సంవత్సరానికి ఒకసారి కానీ, 6 మాసాలకు ఒకసారి కానీ, ఈ యొక్క మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, ఏకాదశి నాడు కానీ, ఈ యొక్క పౌర్ణమి నాడు కానీ ఒక వ్రతాన్ని ఆచరించినచో అంతా శుభమే కలుగును అనే విషయాన్ని నారద మహర్షికి వివరిస్తాడు. మరి ఆ విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఏం చేస్తాడయ్యా అంటే మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తాడు. మరి భూలోకానికి వచ్చి ఆ భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు బాధలు చూసి మానవులు చెప్తున్నారు, ఓయి మానవ, మీరు ఈ విధంగా కష్టాలు బాధలు పడుతూ ఉన్నారే, మరి మీ కష్టాలు తొలగిపోవాలి అంటే నా దగ్గర ఒక పరిష్కార మార్గం అనేది ఉంది, మీరు దాన్ని అనుసరిస్తారా అని అక్కడ మానవులను అడుగుతారు. అప్పుడు మానవులు అంటున్నారు, ఏమిటి స్వామి, మా కష్టాలు తొలగిపోతాయి అంటే మేము ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము, ఏం చేయాలో చెప్పండి అని అక్కడ మానవులు నారద మహర్షి చెప్తున్నారు. అప్పుడు నారద మహర్షి అంటున్నాడు, ఈ యొక్క మానవ లోకం అనగా భూలోకంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఒకటి కలదు, దాన్ని గనక మీరు ఆచరించినచో మీకు కష్టాలు తొలగిపోతాయి అని అక్కడ మానవులకు వివరిస్తున్నాడు. మరి మానవులు కూడా అడుగుతున్నారు నారద మహర్షిని, సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని చెప్పావు స్వామి, మరి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనే విషయాన్ని కూడా అక్కడ మానవులు మళ్ళీ నారద మహర్షిని అడిగారు. మరి నారద మహర్షి అక్కడ తెలుసుకున్న విషయాన్ని అంతా ఇక్కడ మళ్ళీ మానవులకు వివరిస్తున్నాడు. మరి ఎవరైతే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరించదలుచుకున్నారో మీరు తెల్లవారుజామునే లేచి మీ ఇంటిని బాధను శుభ్రంగా చేసుకుని ఇరుగు పొరుగు బంధువులని బ్రాహ్మణి పిలుచుకుని స్వామి వారి యొక్క పీఠని పటిమను ఏర్పాటు చేసుకుని నవగ్రహ మండపారాధన కలశారాధన ఏర్పాటు చేసుకుని ఈ యొక్క వ్రతము ఏ శుభ నక్షత్రమైనా శుభ వారము అయినా సరే శుభ మాసము అయినా సరే సంవత్సరానికి ఒకసారి కానీ 6 మాసాలకు ఒకసారి కానీ మాఘమాసంలో కానీ పౌర్ణమి నాడు కానీ కార్తీక మాసంలో కానీ ఏకాదశి తిథి నాడు కానీ ఈ వ్రతాన్ని మీరు ఆచరించినచో మీకంతా శుభమే అనే జరిగిన విషయాన్ని అక్కడ మానవులకు నారద మహర్షి వివరిస్తాడు. అంటే మనం ఈ యొక్క ప్రథమోధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా మనం ఈ రోజు మన గృహంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి మనం కూడా తెల్లవారుజామునే లేచా మన ఇంటిల్లి పాలని శుభ్రంగా చేసుకున్నాం, ఇరువురు బంధువులను పిలుచుకున్నాం, బ్రాహ్మణ్ణి పిలుచుకున్నాం, స్వామివారి యొక్క పీఠను ఏర్పాటు చేసుకున్నాం, ఆ పీఠ పైన స్వామివారి యొక్క పటిమని కూడా మనం ఏర్పాటు చేసుకుని కలశారాధన అవగ్రహ మండపారాధన మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే మొదటి కథలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని మనం మొదటి కథ ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రథమాధ్యాయ సమాప్త, ద్వితీయాధ్యాయ ప్రారంభ. ఒకనొక కాశీనగర పట్టణం పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. మరి యొక్క పేద బ్రాహ్మణుడు కూడా ఎలా ఉన్నాడు అంటే తాను కూడా అనేక కష్టాలు బాధలు పడుతూ ఉన్నాడు. మరి ప్రతిరోజు యొక్క పేద బ్రాహ్మణుడు తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేసి స్నానానంతరము భిక్షాటన చేయడం అనేది గ్రామాన్ని సంచరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా గ్రామాన్ని సంచరించగా వచ్చిన ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనంతో తన యొక్క జీవనోపాధి సాగిస్తూ ఉండేవాడు. కూర్చో మాట్లాడుద్ది జీవనోపాధి సాగిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు భిక్షాటన చేయడము ఆ చేయగా వచ్చిన ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనంతో ఒక జీవనోపాధి సాగిస్తూ ఉండడం మొదలు పెట్టాడు. అయితే ఒకనొక రోజున ఆ పేద బ్రాహ్మణుడు భిక్షాటనకై బయలుదేరుతూ ఉన్నాడు. ఆ విధంగా బయలుదేరుతూ ఉండగా తను వెళ్లే మార్గ మధ్యంలో కొంత దూరం పయనించిన తర్వాత సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఎదురుకావడం జరుగుతుంది. ఎదురై ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, ఓయి మానవ ఎవరు నువ్వు, ఎటు వెళ్తున్నావు అనే విషయాన్ని ఆ పేద బ్రాహ్మణుడు అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు అంటున్నాడు, అయ్యా నేను ఈ కాశీనగర పట్టణంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణ్ణి, నేను భిక్షాటనకై బయలుదేరుతూ ఉన్నాను, ఆ విధంగా భిక్షాటన చేయగా వచ్చిన ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనంతో నా జీవనోపాధి సాగిస్తూ ఉన్నాను అని ఆ పేద బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్న సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ స్వామి వారు అడుగుతున్నారు, ఓయి బ్రాహ్మణ మరి ఈ విధంగా చేస్తే నీ కష్టాలు తొలగిపోతాయా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు అంటున్నాడు, మరి ఏం చేయాలి స్వామి, ఆ విధంగా నేను భిక్షాటన చేస్తే వచ్చే ధనంతో నా జీవనోపాధి అనేది సాగుతూ ఉన్నది, మరి ఆ విధంగా చేయకుంటే నా జీవనాధారం అనేది చాలా కష్టంగా మారినది, కనుక నీ విధంగా భిక్షాటన చేయక తప్పదు అని ఆ పేద బ్రాహ్మణుడు స్వామి వారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి అంటున్నాడు, ఓయి బ్రాహ్మణ మరి నీకు కష్టాలు తొలగిపోవాలి అంటే నేను ఒక పరిష్కార మార్గం అనేది చెప్తాను, దాన్ని అనుసరిస్తావా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు అంటున్నాడు, ఏం చేయాలి స్వామి అని, నీ యొక్క గృహంలో సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఉంటుంది, దాన్ని అనుసరించి చూడు నీకు కష్టాలు తొలగిపోతాయి అని అంటాడు. అన్నప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు అంటున్నాడు, స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని చెప్పావు బానే ఉంది, కానీ ఆ వ్రతం చేయడానికి సరిపడ ధనం కూడా నా దగ్గర లేదే, మరి ఏ విధంగా ఆ వ్రతాన్ని నేను నా గృహంలో ఆచరించాలి అని ఆ పేద బ్రాహ్మణుడు అడుగుతాడు. అడిగినప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్న సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఓయి బ్రాహ్మణ నువ్వు రోజు వెళ్లే విధంగానే మరుసటి రోజు భిక్షాటనకై బయలుదేరే ముందు నీ మనసులో స్వామి వారిని తలుచుకొని వెళ్ళు, స్వామి నేను రోజు వెళ్లే విధంగానే ఈ రోజు కూడా నేను భిక్షాటనకై బయలుదేరుతూ ఉన్నాను, కానీ రోజు వచ్చే ధనం కన్నా ఏ కొంత ధనం అధికంగా వచ్చినా ఆ ధనంతో నా గృహంలో సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తానని అనుకుని వెళ్ళు, నీకంతా శుభమే జరుగుతుంది అనే విషయాన్ని చెప్పి ఆ పేద బ్రాహ్మణికి ఆ వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్న సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి మాయమైపోవడం జరుగుతుంది. అరే అదే విధంగా మరుసటి రోజు ఆ పేద బ్రాహ్మణుడు తన భిక్షాటనకై బయలుదేరే ముందు తన మనసులో స్వామి వారిని అలానే తలుచుకొని తన భిక్షాటనకై బయలుదేరగా ఆ రోజు స్వామివారి అనుగ్రహం వల్ల తన రోజు భిక్షాటన చేయగా వచ్చే ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం కంటే అధిక ధనం అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే అధిక ధనం అనేది వస్తుందో ఆ పేద బ్రాహ్మణుడు చాలా సంతోషంతో తిరిగి ఇంటికి వచ్చి ఆ మరుసటి రోజే తన గృహంలో శ్రీ సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా ఆచరిస్తూ ఉండగా అదే రోజు అదే వీధిలో కట్టెల వ్యాపారి కూడా వస్తాడు. మరి కట్టెల వ్యాపారి పరిస్థితి ఎలా ఉన్నాయా అంటే తను కూడా చాలా కష్టాలు బాధలు పడుతూ ఉన్నాడు. రోజుమొత్తం తిరిగినా తన వ్యాపారం సరిగా జరగడం లేదు. ఆ కట్టెల బండి ఓపు అనేది అలానే ఉంటుంది. తను కూడా చాలా కష్టాలు బాధలు పడుతూ ఉన్నాడు. తిరిగి తిరిగి తన దాహం వేస్తూ ఆ దాహం తీర్చుకోవడం కొరకై ఆ బ్రాహ్మణ్ ఇంటి ముందు కూర్చొని ఆ ఇంట్లో జరుగుతున్న వ్రతాన్ని చూస్తూ అలా కూర్చుండిపోతారు. మరి ఆ వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణ్ణి అడుగుతున్నాడు, ఓ ఈ బ్రాహ్మణ ఏం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, నాకు కూడా చెప్పుము అని ఆ వర్తకుడు అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారికి చెప్తున్నాడు బ్రాహ్మణుడు, అయ్యా దీన్ని సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం అని అంటారు. ఎవరైతే కష్టాలు బాధలు పడుతూ ఉన్నారో మరి వారి కష్టాలు తొలగిపోవడం కోసమే వ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారికి చెప్తాడు. అప్పుడు ఆ వర్తకుడు అంటున్నాడు, అవునా స్వామి, మరి నేను కూడా అనేక కష్టాలు బాధలు పడుతూ ఉన్నాను, రోజు మొత్తం తిరిగిన నా వ్యాపారం సరిగా జరగడం లేదు, మరి నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చా అని అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, నీ వర్తకానికి బయలుదేరే ముందు స్వామి వారిని తలుచుకుని బయలుదేరు, నీకంతా శుభమే జరుగుతుంది, ఆ విధంగా వచ్చిన ధనంతో నీ గృహంలో ఆచరించు అని చెప్పి ఆ వర్తకుని చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారి కూడా అదే విధంగా తన వ్యాపారాన్ని బయలుదేరే ముందు స్వామి వారిని తలుచుకుని ఎప్పుడైతే బయలుదేరతాడో ఎన్ని రోజులు తిరిగినా సరిగా అమ్ముడు పొందిన యొక్క వ్యాపారం ఆ రోజు స్వామివారి గృహం వల్ల తన వ్యాపారం అంతా అన్ని కట్టల మొప్పులు అమ్మకోవడం జరుగుతుంది. తను కూడా అధిక ధనంతో తిరిగి ఇంటికి వచ్చి తన సంతోషంగా తన గృహంలో శ్రీ సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం అనేది జరుగుతుంది. అంటే రెండవ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం కూడా ఏదైనా ఒక మంచి పనిని చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా ఒక శుభకార్యాన్ని మనం మొదలు పెట్టేటప్పుడు కానీ స్వామివారి యొక్క ఆశీస్సులు కనుక తీసుకుని కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే అంతా శుభమే జరుగును అనేది రెండవ కథ ద్వారా మనం తెలుసుకుంటాం. ద్వితీయాధ్యాయ సమాప్తం సమర్పయామి. ఒకనొక పట్టణ ఉరికాముకుడు అనే రాజు ఉండేవాడు. మరి ఈ రాజుగారు ఏం చేసేవారయ్యా అంటే, తన రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా తన రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఒకనొక రోజున ఈ రాజుగారు ఏం చేస్తున్నారయ్యా అంటే, తన భార్యతో కలిసి భద్రశిలా నదీ తీరపు ఒడ్డున సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే ఆ నదీ తీరాన రాజుగారు తన యొక్క భార్యతో కలిసి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారో అదే రోజు అదే నగరానికి ఒక వర్తకుడు వ్యాపారం కోసం వస్తాడు. ఆ వర్తకుడు వ్యాపారం కోసం రావడం జరుగుతున్నప్పుడు మరి తన రాజ్యాన్ని పరిపాలించే రాజు ఈ నదీ తీరంలో ఏదో చేస్తున్నాడనే విషయాన్ని గమనించి అది తెలుసుకోవడం కొరకై ఆ వర్తకుడు వారు చేసే ఆ వ్రతం దగ్గర అలా కూర్చుండిపోతారు. అప్పుడు ఆ రాజుగారిని అడుగుతున్నారు, ఓయి రాజా ఏం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, మాకు కూడా చెప్పుము అని ఆ వర్తకుడు అడుగుతారు. అడిగినప్పుడు రాజుగారు అంటున్నారు, అయ్యా దీన్ని సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం అని అంటారు, ఎవరైతే కష్టాలు బాధలు పడుతూ ఉన్నారో ఈ వ్రతాన్ని ఆచరించాలి అన్నారు, అందుకే మేము ఆచరిస్తున్నామనే విషయాన్ని ఆ వర్తకుని చెప్తారు. అప్పుడు ఆ వర్తకుడు అంటున్నాడు, ఏమిటి రాజా, నీ రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎలాంటి కష్టాలు బాధలు లేవు కదా, అందరు సుఖ సంతోషాలతోటే ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు ఆచరిస్తున్నారు అనే విషయాన్ని రాజుగారిని అడుగుతారు. అడిగినప్పుడు ఆ రాజుగారు అంటున్నారు, నా రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎలాంటి కష్టాలు బాధలు లేవు, వారు సుఖ సంతోషాలుగానే ఉన్నారు, కానీ నేను ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాను, ఆ సమస్య పరిష్కారం కొరకై ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నానని చెప్తారు. అప్పుడు ఆ వర్తకుడు అంటున్నారు, ఏమిటి ఆ సమస్య రాజుగారు అని అడుగుతారు. అయ్యా నేను సంతానం లేక బాధపడుతూ ఉన్నాను, ఎవరైతే దంపతులు సంతానం లేక బాధపడుతూ ఉన్నారో ఆ దంపతులు గనక ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది అని చెప్పారు, అందుకోసమే మేము యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పారు. అప్పుడు ఆ వర్తకుడు అంటున్నారు, ఏమిటి రాజుగారు, మరి ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో ఈ వ్రతం చేసడం వల్ల సంతానం కలుగుతుందా అని అడుగుతారు. అప్పుడు ఆ వర్తకుడికి చెప్తున్నారు రాజుగారు, అవును ఆ యొక్క దంపతులు గనక ఈ యొక్క వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుందనే విషయాన్ని ఆ రాజుగారు వర్తకుని చెప్తారు. మరి ఆ విషయాన్ని తెలుసుకున్న వర్తకుడు తన వర్తకాన్ని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తున్నారు, ఏవమ్మా ఈరోజు నేను ఒక నగరానికి వర్తకం కోసం వెళ్ళాను, ఆ వర్తకంకు వెళ్ళి ఆ నగరాన్ని పరిపాలించే రాజు సంతానం లేక బాధపడుతూ ఉన్నాడట, మరి ఎవరైతే దంపతులు సంతానం లేక బాధపడుతూ ఉన్నారో ఆ దంపతులు గనుక ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల సంతానం కలుగుతుందని చెప్పారు, మరి మనం కూడా సంతానం లేక బాధపడుతూ ఉన్నాం కదా, మరి సంతానం కలిగినట్లయితే మనం కూడా మన గృహంలో ఈ యొక్క రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిద్దామని ఇద్దరు భార్యాభర్తలు మనసులో దృఢంగా అనుకుంటారు. ఎప్పుడైతే ఆ విధంగా అనుకుంటారో కొన్ని సంవత్సరాలకు వారికి 12 ఆడపిల్ల కూడా జన్మించడం జరుగుతుంది. మరి ఆడపిల్ల జన్మించిన తర్వాత తన భార్య ఆ వర్తకుని గుర్తు చేస్తుంది, ఏమయ్యా మరి మన సంతానం లేక బాధపడ్డాము, మరి స్వామి వారి అనుగ్రహం వల్ల మనకు సంతానం కలిగింది, ఆడపిల్ల అయితే జన్మనిచ్చింది కదా, మరి మన గృహంలో సాక్షాత్ శ్రీ రమాసత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిద్దామా అని గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ వర్తకుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు, ఏమమ్మా మనకు పుట్టింది ఆడపిల్లే కదా, ఆ అమ్మాయి పెరిగి పెద్దగా అవ్వక తప్పదు, ఎలాగూ మనం వివాహం కూడా చేయక తప్పదు, ఆ పెళ్లిలో మనం వ్రతాన్ని చేద్దాంలే అని ఆ వర్తకుడు ఆ అమ్మాయి వివాహం తోటి ముడిపెట్టడం అనేది జరుగుతుంది. అప్పుడు స్వామి వారి కోపం వస్తుంది, ముందుగా వర్తకుడు సంతానం లేదని బాధపడ్డాడు, సంతానం ఇచ్చాను కానీ నా వ్రతం చేయకుండా అమ్మాయి వివాహంతో ముడిపెట్టాడు, సరే ఆ యొక్క వివాహంలోనైనా వ్రతాన్ని చేస్తాడా లేదా అని స్వామివారు వారిని పరీక్షిస్తూనే ఉన్నారు. ఆ విధంగా అమ్మాయి పెరిగి పెద్దదవ్వడం జరుగుతుంది. మరి ఆ వర్తకుడికి ఎలాగైనా సరే ఒక మంచి సంబంధం చూసి వివాహం చేయాలని ఆలోచనలు కూడా వస్తారు. మరి స్వామివారి అనుగ్రహం వల్ల ఆ అమ్మాయికి ఒక సంబంధం వివాహం కూడా చూడడం జరుగుతుంది, వివాహం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఆ పెళ్లి అడావుడిలో పడి చేయాల్సిన వ్రతాన్ని మాత్రం ఆ వర్తకుడు మర్చిపోతాడు. ఎప్పుడైతే ఆ పెళ్లిలో చేయాల్సిన వ్రతాన్ని కూడా మర్చిపోయాడో, మరి పెళ్లి అయిన కొద్ది రోజులకే వారి కష్టాలనే మొదలయ్యాయి. మరి ఏ విధంగా కష్టాలు మొదలయ్యాయంటే, పెళ్లి అయిన కొద్ది రోజులకే మామాళ్ళు ఇద్దరు కలిసి ఒక నగరానికి వర్తకం కోసం వెళ్లారు. ఎప్పుడైతే ఆ నగరానికి వర్తకం కోసం వెళ్లారో అదే రోజు అదే నగరంలో దొంగలు పడడం అనేది జరుగుతుంది. మరి ఆ రాజ్యాధికారంలో రాజుగారి దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించుకొని వారి యొక్క దొంగలు పారిపోతూ ఉండగా వారి రాజ్యభటులు వారి వెంబడిస్తూ ఉన్నారు. వారికి ఎటు వెళ్లాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఎదురుగా వస్తున్న మామాళ్ళు వర్తకులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన ధనాన్ని వదిలేసి వారి పారిపోవడం అనేది జరుగుతుంది. మరి ఆ రాజ్యభటులు వారి దగ్గర చూసిన ధనాన్ని చూసి వారినే దొంగలుగా భావించి ఆ రాజ్యాన్ని తీసుకుని వచ్చి, ఓ ఈ రాజా మన రాజ్యాధికారంలో పడిన దొంగలు వీరైన ఇద్దరు వర్తకులను చూపిస్తారు. అప్పుడు ఆ వర్తకులు ఇద్దరు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఓ రాజా, మేము దొంగలం కాదు, మీ నగరానికి వచ్చిన వర్తకులు అని చెప్పినా వారి మాటలను లెక్క చేయకుండా బందికానాలో బంధించడం అనేది జరుగుతుంది. మరి ఆ విషయాన్ని తెలుసుకున్న తల్లి కూతురు ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. అయ్యో, నా యొక్క తండ్రి నా యొక్క భర్త ఒక నగరానికి వర్తకం కోసం వెళ్లి ఎందుకు ఈ విధంగా దొంగలుగా బంధించబడి ఉన్నారు, మనం ఎందుకు ఈ విధంగా కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నాం అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఒకరోజు ఒక వీధిలో ఒకరి ఇంట్లో సాక్షాత్ శ్రీ రమాసత్యనారాయణ స్వామి వ్రతం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వ్రతానికి తల్లి కూతుర్లలో కూతురు ఏం చేస్తుందమ్మా అంటే, తల్లికి చెప్పకుండానే ఆ వ్రత విధానంలో వెళ్లి వారితో పాటు పీటల మీద కూర్చోకపోయిన సమానంగా కూర్చొని అక్కడ చెప్పే కథ విధానం అంతా విని వారిచ్చే తీర్థ ప్రసాదాలు స్వీకరించి తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి మందలిస్తుంది, ఏమమ్మా ఇంతసేపు ఎటు వెళ్ళావని అడగగా ఆ అమ్మాయి చెప్తుంది, అమ్మా పక్క వీధిలో ఒకరి ఇంట్లో సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వ్రతం దగ్గరికి వెళ్లి వచ్చాను, అక్కడ ఒక విషయాన్ని గ్రహించి వచ్చాను, ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారో వారి యొక్క గృహంలో శ్రీ సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. మరి ఈ రోజు కూడా మనం కష్టాలు బాధలు పడుతూ ఉన్నాం, నా యొక్క తండ్రి నా యొక్క భర్త ఒక నగరానికి వర్తకం కోసం వెళ్లి బంధించబడి ఉన్నారు కదా, మరి మనం కూడా మన గృహంలో సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిద్దామా అని తల్లికి గుర్తు చేస్తుంది. అప్పుడు తల్లికి గుర్తు వస్తుంది, అవునమ్మా నిజమే, మేము చేసిన చిన్న పొరపాటే ఈ రోజు మనం ఈ విధంగా కష్టాలు పడుతూ ఉన్నాం, మేము ముందుగా సంతానం లేక బాధపడుతూ ఉండే వాళ్ళం, సంతానం కలిగినట్లయితే వ్రతం చేస్తామని అనుకున్నాం, నువ్వు మాకు జన్మనిచ్చావు, మీ తండ్రికి చెప్పిన నీ యొక్క వివాహంతో ముడిపెట్టి ఆ వివాహంలో కూడా మేము ఈ వ్రతం చేయకపోవడమే మేము చేసిన పెద్ద తప్పుగా భావించి వాళ్ళు తెలుసుకొని మరుసటి రోజే తన గృహంలో తల్లి కూతురులు ఇద్దరు కూడా సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఆచరించడం అనేది జరుగుతుంది. తృతీయోధ్యాయ సమాప్తం సమర్పయామి. చతురోధ్యాయ ప్రారంభ. ఆ విధంగా మరి వారు చేసిన తప్పును తెలుసుకుని వారి యొక్క గృహంలో ఎప్పుడైతే సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారో, మరి వారు చేసిన వ్రతాన్ని మెచ్చి సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి అక్కడ ఉన్న రాజుగారి కళ్ళలోకి వస్తారు. ఓ రాజా, మీ యొక్క బందికానాలో బంధించబడిన వారు దొంగలు కారు, అసలు దొంగలు పారిపోయారు, మీరు దొంగలు కాని వాళ్ళని దొంగలుగా బంధించబడి ఉన్నారు, కావున మీరు వారిని విడిచిపెట్టి వారి దగ్గర తీసుకున్న ధనం కంటే అధిక ధనాన్ని ఇచ్చి వారిని విడిచిపెట్టము, లేక లేదంటే మీ యొక్క రాజ్యం అంతా అతలాకుతలంగా మారిపోతుందన్న విషయాన్ని స్వామి వారి కళ్ళలోకి వచ్చి చెప్తారు. ఆ వెంటనే రాజుగారు మరుసటి రోజు యొక్క రాజభటులను పిలిపించి ఆ బందికానాలో ఉన్న ఇద్దరు వర్తకులను బయటికి విడిపించకరండి అని చెప్పగా ఆ రాజభటులు వారిని తీసుకొని వస్తారు. బయటికి వచ్చిన వెంటనే ఓయి వర్తక, మా యొక్క రాజభటులు మిమ్మల్ని దొంగలుగా బంధించి భావించి తీసుకొని వచ్చి బంధించబడి ఉన్నాము గనక మాకు అసలు దొంగలు దొరికారు, మీరు దొంగలు కాకుండా మిమ్మల్ని దొంగలుగా బంధించబడి ఉన్నాము గనక మేము చేసిన తప్పుకి మీ దగ్గర తీసుకున్న ధనం కంటే అధిక ధనాన్ని ఇచ్చి మిమ్మల్ని పంపిస్తున్నామని చెప్పి రాజుగారు వారికి అధిక ధనాన్ని ఇచ్చి ఒక సంచిలో మూట కట్టి పంపిస్తున్నారు. మరి ఆ విధంగా వర్తకులు ఆ ధనాన్ని అంతా తీసుకొని తిరిగి ఇంటికి పయనమవుతూ ఉన్నారు. మరి కొద్ది దూరం వారి దారి మార్గ మధ్యంలో బయలుదేరగా సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామి మరి ఒకసారి వారిని పరీక్షించడం జరుగుతుంది. మరి ఏ విధంగా పరీక్షిస్తాడయ్యా అంటే ఒక సన్యాసి రూపంలో వారికి ఎదురు కావడం జరుగుతుంది. ఎదురై వారిని అడుగుతున్నాడు, ఓయి మానవ ఎవరు మీరు ఎటు వెళ్తున్నారు, ఆ సంచిలో ఏమున్నాయి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆ ఇద్దరు వర్తకులు ఏమనుకుంటారు, ఇతను ఎవరో చూడడానికి దొంగలాగా ఉన్నాడు, మరి మన దగ్గర ఉన్న ధనమని చెప్తే దొంగిలించుకుని పోతాడనే భయంతో వారు ఒక చిన్న అబద్ధం ఆడతారు. ఏమున్నాయి నాయన ఇందులో, ఆకులు అలములు తప్ప అని చెప్తారు. అయితే ఆ స్వామి వారు తదాసు అని చెప్పేసి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని దీక్ష చేస్తూ ఉంటారు. మరి ఆ ఇద్దరు వర్తకులు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సంచిని తెరిచి చూడగా అందులో ఉన్న ధనం కాసా ఏ విధంగా మారిందయ్యా అంటే ఆకులు అలములుగానే మారిపోయింది. మరి ఆ ధనం కాస్త ఆ విధంగా మారిపోయేసరికి ఆ ఇద్దరు వ్యాపారులు లబోదివ్వమని మొత్తుకుంటున్నారు. మా ధనం కాస్త ఆ విధంగా మారిపోయింది, ఎందుకోసం ఈ విధంగా జరిగిందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆలోచించిన తర్వాత చివరగా, అయ్యో మనం పరీక్షించింది ఎవరో కాదు, సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామియే, మనం దొంగగా భావించి ఆడిన అబద్ధాన్ని నిజం చేసి వెళ్ళాడు, కనుక మనం చేసిన తప్పుడు మనం తెలుసుకుని వెళ్ళి స్వామి వారిని క్షమించమని వేడుకుందామని మరి అదే మార్గంలో వెనక్కి వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని దీక్ష చేసినటువంటి ఆ సన్యాసి రూపంలో ఉన్న సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకుని, స్వామి మేము తెలిసి తెలియక ఆడిన అబద్ధాన్ని నువ్వు నిజం చేసి వెళ్ళావు, ఇక మేమెప్పుడు కూడా ఇలాంటి అబద్ధాలు ఆడమని క్షమించండి అని ఆ స్వామి వారిని వేడుకొనగా, తదాస్సు వెళ్ళండి అంతా శుభమే జరుగుతుంది అనే విషయాన్ని చెప్పగా మరికొంత దూరం వెళ్లిన తర్వాత మళ్ళీ ఆ సంచిని తెరిచి చూడగా అందులో ఉన్న ఆకులలములు కాసా తిరిగి ఎలా మారాయి అంటే ద్రవ్యంగా మారాయి. ఆ ధనాన్ని చూచి చాలా సంతోషంతో తిరిగి ఇంటికి పయనమవుతూ ఉన్నారు. ఒక నదిలో పడవ మార్గాన బయలుదేరుతూ ఉన్నారు. మరి ఆ విషయాన్ని తెలుసుకున్న తల్లి కూతుర్లు చాలా సంతోషపడుతున్నారు. నా యొక్క తండ్రి నా యొక్క భర్త తిరిగి ఇంటికి వస్తున్నారనే సంతోషంతో ఆ తల్లి కూతురులో కూతురు ఏం చేస్తుందమ్మా అంటే ఆ వ్రతము పూర్తి కాక ముందుకే ఆమె కూర్చున్నటువంటి పీటల మీద లేచి వెళ్లి ఎలాగైనా సరే ఎదురుగా వెళ్లి నా యొక్క తండ్రిని నా యొక్క భర్తని నేను ఇంటికి తీసుకొని రావడం సంతోషంతో ఆ వ్రతం పూర్తి కాక ముందుకే లేచి వెళ్లడం అనేది చేస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా ఆ వ్రతం పూర్తి కాక ముందుకే పీటల నుంచి లేచి వెళ్ళిందో తన కళ్ళ ఎదుటగానే ఆ నదిలో వస్తున్నటువంటి పడవ మునిగిపోయి తన యొక్క తండ్రి తన యొక్క భర్త ఆ నదిలో మునిగిపోవడం అనేది కనబడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ చూసి లబోదిబోమని ఏడుస్తుంది, స్వామి మేము చేసిన తప్పును తెలుసుకుని మా గృహంలో సాక్షా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు నాకు విధంగా కష్టాలు పెడుతున్నావు అనగా ఆ అమ్మాయి కొన్ని మాటలు వినపడుతున్నాయి. నువ్వు చేసిన తప్పును తెలుసుకుని వ్రతాన్ని ఆచరిస్తున్నావు బానే ఉంది, కానీ ఆ వ్రతము పూర్తి కాక ముందుకే నువ్వు పీటల నుంచి లేచి రావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు, ఆ విషయాన్ని తెలుసుకొని నువ్వు ముందుగా వేగంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి నీ తల్లితో పాటు కూర్చొని ఆ వ్రతాన్ని పూర్తి చేసే స్వామి వారి యొక్క తీర్థం ప్రసాదం స్వీకరించరా, నీకంతా శుభమే జరుగుతుంది అనే విషయాన్ని మాటలు వినపడతాయి. ఆ విషయాన్ని తెలుసుకున్న కూతురు వేగంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లితో పాటు పీటల మీద కూర్చొని ఆ మిగతా భాగాన్ని కూడా పూర్తి చేసి స్వామి వారి యొక్క తీర్థం ప్రసాదం స్వీకరిస్తుంది. ఆ విధంగా స్వీకరించిన తదుపరి మళ్ళీ వారు వస్తున్నటువంటి ఆ నది దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో తన కళ్ళ ఎదుట మునిగిన పడవ కాస్త తేలి తన యొక్క తండ్రి తన యొక్క భర్త ప్రత్యక్షమై చాలా సంతోషంతో తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. అంటే ఈ కథ ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది, మనం గంట సేపు పీటల మీద కూర్చున్నాం కదా, మరి మనం కూడా వ్రతం పూర్తి చేశాము అనుకుంటాం, మరి ఆ వ్రతం పూర్తి చేసిన ప్రతిఫలం ఎప్పుడు అని అంటున్నారు అంటే స్వామి వారి యొక్క తీర్థం ప్రసాదం కనుక మనం స్వీకరించినట్లయితేనే మనం ఈ రోజు మనం వ్రతం పూర్తి చేసిన వాళ్ళం అవుతాము అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం. చతురోధ్యాయ సమాప్తాన్ సమర్పయామి తుంగధ్వజుడు అనే రాజు ఉండేవాడు. మరి ఈ రాజుగారు కూడా ఏం చేసేవారు అంటే తన రాజ్యంని సక్రమంగా పరిపాలిస్తూ తన రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎలాంటి కష్టాలు బాధలు రాకుండా పరిపాలిస్తూ రాజ్యాన్ని పరిపాలించిన తదుపరి అడవికి వేట కోసం వెళ్లి వేటను పూర్తి చేయడం తన యొక్క వృద్ధిగా పెట్టుకునేవాడు. ఆ విధంగా ఆ యొక్క రాజుగారు రాజ్యాన్ని పరిపాలించడం, అడవి మార్గాన వేటకు వెళ్లి వేటను పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ తన రాజ్యానికి రావడం అనేది జరుగుతూ ఉండేది. అయితే ఒకనొక రోజున రాజుగారు అడవికి పయనమవుతూ ఉండగా వేట కొరకు పయనమవుతూ ఉండగా కొంత మార్గానికి వచ్చిన తర్వాత ఒకనొక చెట్టు కింద కొంతమంది మానవులు ఏం చేస్తున్నారయ్యా అంటే సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. ఆ వ్రతం చేస్తూ ఉండగా మానవులు ఆ మార్గాన వెళుతున్నటువంటి రాజుగారిని చూసి, మన రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇదే మార్గంలో వెళ్తున్నాడు కదా, ఎలాగైనా సరే మనం రాజుగారి దగ్గరికి వెళ్లి మనం చేస్తున్నటువంటి యొక్క వ్రతం గురించి చెప్పి స్వామివారి యొక్క తీర్థం ప్రసాదం స్వీకరించమని చెప్పుదామని ఆ మానవులు రాజుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఓయ్ రాజా మీరు వెళ్లే మార్గ మధ్యంలోనే మేము చెట్టు కింద సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాం. మీరు అడవికి వేట మార్గం కోసం వెళ్తూ ఉన్నారు. ఆ వేటను పూర్తి చేసుకుని తిరిగి రాజ్యానికి వెళ్లేటప్పుడు మేము చేసినటువంటి ఒక వ్రతం దగ్గరికి వచ్చి మేమిచ్చే తీర్థప్రసాదం స్వీకరించండి అని అక్కడ రాజుగారిని వేడుకుంటారు. అప్పుడు రాజుగారు అనుకుంటున్నాడు, నేను రాజ్యాన్ని పరిపాలించే రాజును కదా, మీరు పిలిస్తే నేను పోవడం ఏంటి అని వారి మాటలను లెక్క చేయకుండా వారు ఎక్కడైతే వ్రతం చేస్తూ ఉన్నారో అదే మార్గాన వెళ్తారు. కానీ వారు పిలిచినా వారి మాటలు లెక్క చేయకుండా ఆ వ్రతం దగ్గరికి రాకుండా స్వామి వారి యొక్క తీర్థం ప్రసాదం స్వీకరించకుండా తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో తను రాజ్యాన్ని నుంచి వేటకు వెళ్లేటప్పుడు తన రాజ్యం ఎంత సస్యశ్యామలంగా ఉందో మరి అడవికి వచ్చి వేటను పూర్తి చేసుకుని తిరిగి రాజ్యానికి వెళ్లేసరికి రాజ్యం అంతా అతలాకుతలంగా మారిపోయింది. అన్ని కష్టాల బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా వస్తున్నాయి, ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోలేక అలా కూర్చుండిపోతాడు రాజుగారు. అప్పుడైనా మళ్ళీ మరలా మానవులు ఏం చేస్తారు, మనం రాజుగారికి చెప్పినా మన మాటలు లెక్క చేయకుండా వెళ్ళాడు, మరొకసారి వెళ్లి రాజుగారికి చెప్పుదామని మానవులు మళ్ళీ ఒకసారి రాజ్యాధికారంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఓయ్ రాజా, మేము వ్రతం చేస్తున్నామని చెప్పాము, మీరు మా మాటలు లెక్క చేయకుండా మేము చేసే వ్రతం దగ్గరికి రాకుండా తీర్థప్రసాదం తీసుకోకుండా మీరు వెళ్ళడమే మీరు చేసిన పెద్ద తప్పు, ఇకనైనా ఆ విషయాన్ని తెలుసుకుని మేము చేస్తున్నటువంటి వ్రతం దగ్గరికి వచ్చి ఆ వ్రత విధానంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించండి అని మరొకసారి మానవులు వేడుకుంటారు. అప్పుడు ఆ రాజుగారు అనుకుంటారు, అవును నిజమే, వారు పిలిచినా నేను వారి మాటలు లెక్క చేయకుండా పోవడమే ఇందుకు ఈ విధంగా జరుగుతుందన్న విషయాన్ని గ్రహించి ఆ రాజుగారు వారి అడుగులో ఎక్కడైతే వ్రతం చేస్తున్నారో ఆ వ్రతం దగ్గరికి వచ్చి వారు చేస్తున్నటువంటి వ్రత విధానంలో పాల్గొని ఆ వ్రతం అంతా పూర్తయిన తదుపరి వారిచే తీర్థప్రసాదం స్వీకరిస్తారు. తదుపరి తిరిగి రాజ్యానికి వెళ్లేసరికి తన రాజ్యం అంతా సస్యశ్యామలంగా మారిపోతూ ఉంటుంది. అందుకే మనం కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ విషయం అంటే, మన బంధువుల ఇంట్లో కానీ మన పక్క వీధి వారింట్లో కానీ ఎక్కడైనా సరే శ్రీ సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది జరుగుతుందనే విషయాన్ని కనుక మనం తెలిసినట్లయితే వారు పిలిచినా పిలవకుండా మనం వారి యొక్క వ్రత విధానంలో పాల్గొని వారితో పాటు పీటల మీద కూర్చోకపోయినా సరే వారితో పాటు సమానంగా వ్రత విధానంలో పాల్గొని వారు ఇచ్చే తీర్థం ప్రసాదం కనుక మనం స్వీకరించినట్లయితే ఆ పీటల మీద కూర్చున్న దంపతులకైతే ఎంత పుణ్య ఫలితం దక్కుతుందో అంతే సమాన ఫలితం కూడా మనకు దక్కుతుంది అని తెలుసుకొని అంతేకాకుండా సాక్షాత్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మన గృహంలో చేసుకున్నంత ఫలితం మనకు దక్కుతుంది అనే విషయాన్ని మనం ఈ కథ ద్వారా మనము తెలుసుకోవాలి. పంచమాధ్యాయ సమాప్త.